महेश्वर गुर साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः।
पूज्य गुरुदेवुलु श्रीराम शर्माचार्य ఒక ప్రభావము నా జీవితం మీద చాలా ఎక్కువ ఉన్నది. ఆ చాలా ముఖ్యమైనటువంటి ప్రభావం ఏంటి అంటే, ఆయన ఒక విశేషమైనటువంటి పని తన వాళ్ళకి అప్పజెప్పి సూక్ష్మలోకానికి వెళ్ళారు. సూక్ష్మలోకానికి వెళ్తాం అంటే పని వదిలేసి కాదు, పనికి మొబిలైజేషన్ ఇవ్వటానికి. కానీ అన్ఫార్చునేట్ గా ఏంటి అంటే, సూక్ష్మ జగత్తులో వెళ్లినటువంటి వ్యక్తుల గురించి మనం పట్టించుకోం. బతికున్నప్పుడే అసలు పట్టించుకోం, సూక్ష్మ జగత్తులోకి వెళ్తే అసలు పట్టించుకోం. ఇది ప్రతి గురువు యొక్క చరిత్రలోనూ మనం గమనించేది. ఉదాహరణకి అరవిందో సొసైటీలో 1947 లో భారతదేశానికి ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పుడు అరవిందో ఏడుస్తాడు, ఈ స్వాతంత్రం కోసమా మనం కష్టపడ్డాము అని. అంటే ఏమిటి ఆ స్వాతంత్రం? అర్ధరహితమైనటువంటి స్వాతంత్రం. రావణ కష్టంలాగా ఇప్పుడు మండుతోంది కదా, అది ఆయనకి ఇష్టం లేదు. చాలా స్పష్టంగా ఆయన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు రేడియో టాక్ లో ఆయన డైరెక్ట్ గా చెప్పింది ఏంటి అంటే, దిస్ డివిజన్ ఆఫ్ ఇండియా మస్ట్ నాట్ బి దేర్. ఏం డివిజన్? ఇండియా పాకిస్తాన్ డివిజన్. ఇది కొన్నాళ్లు కొనసాగితే భారతదేశం మళ్లీ పరాధీనమైపోయే పరిస్థితి వస్తుంది అది ఆయన అన్న మాటలు. ఆయన బతికి అది అన్న తర్వాత కూడా మూడేళ్లు బతికాడు ఆయన. 1950 డిసెంబర్ 6th ఆయన శరీరం వదిలేడు. ఒక్కడికి పట్టలేదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? ఆల్మోస్ట్ 60 అవుతోంది అయిపోయింది. అంటే ఆయన పెట్టిన గడువు దాటిపోయింది, అయినా భారతదేశం ఇలాగే ఉంది, ముక్కలైంది భారతదేశం. అంటే ఆయన బతికున్నా ఒడుగు పట్టించుకోలేదు, ఆయన చనిపోయినా ఒడుగు పట్టించుకోలేదు. కానీ ఆ సిగ్గులేని వ్యక్తులు ఇంకా పేరు ఏం పెట్టుకుంటున్నాను? అరవిందో సొసైటీ. ద సేమ్ థింగ్ హోల్డ్స్ గుడ్ ఫర్ ఆల్ ఆర్గనైజేషన్స్ ఇంక్లూడింగ్ మై పీపుల్. మరి నేనేం చేయాలి అన్నది పెద్ద పెద్ద ప్రశ్న వచ్చింది నాకు. రకరకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వచ్చాను నేను. అనేక చోట్ల ఆశ్రమాలు పెట్టాను, అందులో ఇదొక ఆశ్రమము. ఒకప్పుడు కొంచెం స్పష్టంగా ఎందుకు చెప్పదలుచుకున్నాను అంటే, మీరు ఎలాగ ముందుకేసారో నేను కూడా ఈ సంవత్సరం ముందుకేసేసాను. ఒక నెల ఇంకొక నెల చూసుకున్నాక ఏమీ లేకపోతే ఐ విల్ బికమ్ ఎన్ వన్ మ్యాన్ ఆర్మీ. మీరు వస్తారో రారో నాకు అనవసరం. నాకు గురువులు చెప్పింది అర్థమైనట్టు స్పష్టంగా చెప్పే దమ్ము ఉండాలి నాకు. అది తప్పు జరుగుతుంది, తప్పు పూర్తిగా జరిగిపోతుంది. కానీ మరి అరవిందో గురించి చెప్తూ మధ్యన శ్రీరామ్ శర్మ ఆచార్య మాట ఎందుకు వచ్చింది అంటే, అరవిందో చేసినటువంటి పనిని పూర్తిగా ఆయన ముందుకు లాక్కొచ్చాడు. అంటే అరవిందో ఏ విధమైన మార్పులు కావాలి అని ఆశించాడు, ఆ మార్పులు శ్రీరామ శర్మ ఆచార్య తెచ్చాడు. అరవిందో ఇది రెవల్యూషన్. మరి ఆయన వర్క్ శ్రీరామ శర్మ ఆచార్య తెచ్చాడంటే ఆయన వర్క్ ఎలా ఉండి ఉండాలి? ఒక రెవల్యూషనరీ వర్క్ లెవెల్లో ఉండాలి. మరి మనకేమైనా అనిపిస్తుందా మనం చేస్తున్నటువంటి వర్క్ ఒక విప్లవాత్మకమైనటువంటి పని? నేను అనిపించలేదు. అంటే అయితే శ్రీరామ్ శర్మ ఆచార్య ఈజ్ నాట్ ఎ రివల్యూషనరీ, వీ డోంట్ నో వాట్ రివల్యూషన్ ఈజ్. అది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రెండు విచిత్రమైనటువంటి సంఘటనలు జరిగాయి. అంటే ఇప్పుడు ఈనాడు మిమ్మల్ని ఇంత అర్జెంటుగా మీరు రండి నేను చెప్తాను అనేటటువంటి దాంట్లో రెండు అతి ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగాయి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సంఘటన ఏమిటి అంటే, సూక్ష్మ జగత్తులో ఉండేటటువంటి కొన్ని దివ్య శక్తులు కదిలేవి. ఆ కదలిక బాహ్య జగత్తులో కొన్ని విశేష సంఘటనలుగా జరిగాయి. ఒకటి కాలచక్ర 2006, ఒక విశేషమైనటువంటి సంఘటన అది. రెండవ విశేషమైనటువంటి సంఘటన ఏమిటి అంటే, నారదుడు యాక్టివేట్ అయ్యాడు. భూమి మీద ఎప్పుడో కానీ నారదుడి యొక్క ప్రసక్తి లేదు. నారదుడు యాక్టివేట్ అయ్యాడు. నారదుడు ఎవడో తెలుస్తుంది, ఎప్పుడెప్పుడు మహాయుద్ధాలు జరగనుంటాయో. చెడు మంచి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు నారదుడు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాడు. దేనికి? యుద్ధాన్ని ఆపటానికి అతను ట్రై చేస్తాడు, కానీ ఎలాగో శత్రుముఖలు వినవు కనుక ఏమవుతుంది, యుద్ధం అంతే. కళా భోజనుడు అని పాపం అతని పని అది కాదు. అతని పని ఏంటి అంటే వార్నింగ్ ఇస్తాడు మనుషులకి. ఆయన చాలా సంవత్సరాల ముందు వార్నింగ్ ఇస్తాడు. ఈసారి మాత్రము ఆయన 5 సంవత్సరాల ముందే వార్నింగ్ ఇస్తున్నాడు. మరి కారణం నాకు తెలియదు, లేకపోతే నేను పట్టుకోలేదేమో. ఇదివరకు జరిగిన ఏది ఏమైనా మానవ జాతికి నాకు ఉన్నటువంటి లింక్ కేవలం 5 సంవత్సరాలే. మరి 5 సంవత్సరాల్లో మనం ఆర్గనైజర్ గా ఏదైనా చేయగలమా? లేదంటే ఇన్ని వేల జన్మల బట్టి గురువులందరూ ఎలాగ ఒంటరిగా పని చేసుకుంటూ అన్వెస్ట్ అనానర్డ్ అన్సంగ్ మూడు విశేషణాలు గురువులకు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే, వాడి శరీరం వదిలిస్తే ఎవడే అడవుడు. అన్వెస్ట్ అనానర్డ్ అంటే ఏ విధమైనటువంటి గౌరవం మనం చూపించాం. ఎందుకంటే నేను ఒకసారి కొందరు చేత ప్రతిజ్ఞా పత్రాన్ని నింపించాను, గురువుల బర్త్డే మేము ఖచ్చితంగా చేసుకుంటాము అని. వాళ్ళకే గుర్తులేదు గురువుల బర్త్డే ఎప్పుడుందో. నేను ఎందుకు స్పష్టంగా చెప్తున్నాను అంటే, మనం ఎలా ఉన్నామో మనకు అర్థం అవ్వాలి. మనం ఏదో మంచి పని చేస్తున్నాము కాదు. ఒక సంకల్ప పత్రం నింపాక గురువుల బర్త్డే మేము ఖచ్చితంగా పాటిస్తాము అని సంకల్ప పత్రం ఫ్రేమ్ చేసుకుని కూడా ఇంట్లో పెట్టుకున్నారు చాలా మంది. ఇంకా అన్వెట్ అనానర్డ్ అన్ఫండ్ కీర్తించకలేదు. అసలు వాళ్ళు ఏం చేశారో తెలిస్తే కదా నువ్వు కీర్తించేది. అది గురువుల యొక్క పరిస్థితి. ఇంకేత చెప్పి 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 నేనేం అలసిపోలే. మీరు మొత్తం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, నేనేం అలసిపోయి మిమ్మల్ని ఏం మాట్లాడటం లేదు. నాకు చాలా ఓపిక ఉంది, ఉత్సాహం ఉంది. కానీ ఇంకా నేను మీకు చెప్తూ మీ చేత పని చేయించాలి అనేటటువంటి భావన వదిలేసుకుంటాను ఈ రోజు నుంచి. తిలాంజలి ఇచ్చేసాను. కానీ నేను ఏం చేయబోతున్నానో మాత్రం చాలా స్పష్టంగా చెప్తా. నాకు ఏం కావాలో అనేది చాలా స్పష్టంగా చెప్తా. ఉదాహరణకి మీటింగే ఉంది, టైం అయిపోతుంది అని కొంతమంది వెళ్ళిపోయారు, నాకేం అబ్జెక్షన్ లేదు. కానీ భారతదేశ స్వాతంత్రం కోసం విప్లవకారులు కలుసుకుందాము అనుకుని ఒక మీటింగ్ పెట్టుకున్నాక పోలీసు యాక్షన్ దానివల్ల ఏం చేయాల్సి వచ్చేది? రహస్యంగా ఎక్కడో పెట్టుకోవాల్సి వచ్చేది, స్థలం మారేది. మరి అనుకున్న టైంకి కలవగలుగుతారా? కలవలేకపోతే ఇంకా వెళ్ళిపోతారా? ఏదైనా దానికోసం ప్రయత్నిస్తారా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఆ మానసిక స్థితి కావాలి. మరి ఆ మానసిక స్థితి నీకుందో లేదో నాకు తెలియదు. నేను మాత్రం ఇది చేయబోతున్నాను, అందుకు పిలిచింది. ఇంకా ప్రతిరోజు ఇలాగే ఉంటుంది. నేను ఇంకా మీకోసం వాళ్ళ పని ఉంది, వాళ్ళ ఇంట్లో పని ఉంది, వాళ్ళు రాలేకపోతున్నారు, వీళ్ళు రాలేకపోతున్నారు, కారుకి డ్రైవర్ లేరు, వీళ్ళు లేరు. లేకపోతే ఏంటి, ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు డ్రైవింగ్ లేదు, కార్లు ఉంటాయి, ఏంటి యుద్ధం జరుగుతున్నప్పుడు రోడ్లు ఉండకపోతే ఏం చేస్తాం? ఇంత ఎట్టి పరిస్థితుల్లోనూ నా నుంచి మీరు స్మూత్ టాచ్ ఉంటే ఆశించకండి. కానీ హార్డ్ టాచ్ మీరు భరించగలిగితే 5 సంవత్సరాలలో మీరు ఖచ్చితంగా ప్రపంచాన్ని మార్చివేయగలరు. ఎందుకు ఈ టాచ్ లో మీరు త్యాగాన్ని ఏం చేయక్కర్లే, చెప్పిన విషయాన్ని మానసికంగా అర్థం చేసుకుని మానసికమైనటువంటి పరివర్తన రావాలి మీకు. ఇట్ ఈజ్ ఏ మెంటల్ చేంజ్ దట్ ఐ వాంట్, నాట్ ఐ వాంట్, వాట్ ద గురుస్ వాంట్. ఆ మెంటల్ చేంజ్ లో మీకు ఏం కావాలి? ఇప్పుడు మీ బాస్ ఎవడో ఇంజనీరింగ్ లో ఉన్నారు, మీరు మీ బాస్ ఎవడో వస్తున్నాడు, ట్రైన్ 1 గంట లేట్ అయింది, ఏం చేస్తారు? వెళ్ళిపోవచ్చుగా, ఎందుకు వెళ్ళిపోరు? బాధ్యత ఉంది, లక్ష్యం ఉంది. ఇక్కడ లక్ష్యహీనంగా మనం జీవిస్తున్నాం కనుక దాని ప్రాముఖ్యత మనకి అర్థం కావటం లేదు కనుక వెళ్ళిపోతున్నారు. మరి నేను అలా చేశాను అనుకోండి, అంటే అర్థం ఏంటి? నాకు ఇంపార్టెంట్ కాదు కదా, కానీ ఐ థింక్ ఐ ఫీల్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కొంచెం ఆ విషయాన్ని చెప్పటానికి అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే, ఈ సంవత్సరము నేను కొన్ని ఆధ్యాత్మిక విషయాలు ప్రజలకి తీసుకెళ్ళిపోదలుచుకున్నాను. మొట్టమొదట ఏంటి అంటే సూర్య విజ్ఞానము రామాయణ రూపంగా, రెండవది చంద్ర విజ్ఞానము మహాభారత రూపంగా, మూడవది అగ్ని విద్య మహాభాగవత పురాణ రూపంగా, నాలుగవది కుండలిని సాధన. ఆ కుండలిని సాధనలోనే 2 భాగాలు ఉన్నాయి, సబ్ టైటిల్స్ గాయత్రి సావిత్రి. ఇవి కాకుండా ఈ గాయత్రి లలిత భాగవత విశ్వ ఏకీకరణ యజ్ఞాలు వారం వారం ప్రతి ఇంట్లోనూ జరిగేటట్టు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి. ప్రతి ఇంట్లోనూ ఆదివారం వస్తుంది అంటే అక్కడ ఏం జరగాలి అంటే గాయత్రి లలిత భాగవత విశ్వ ఏకీకరణ యజ్ఞానం జరగాలి. ప్రణాళిక క్లియర్ గా ఉంది కదా. అంటే ఇప్పుడు గాయత్రి లలిత భాగవత విశ్వ ఏకీకరణ యజ్ఞాలలో మీరు ఏ త్యాగాలు చేయక్కర్లేదు, ఏ కష్టాలు పడక్కర్లేదు, ఒక మెకానికల్ ప్రాసెస్. మీకు మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో అది జరుగుతూ ఉండాలి. ఇంకా అంతకంటే మేము ఎక్కువ చేయలేము, అది చాలా ఎక్కువ. ఎందుకంటే అది మొదలెట్టాకే ఈ ఐడియాస్ అన్ని నేను ఒక రూపానికి తీసుకురాగలుగుతున్నాను. అంటే అది చిన్నది అనుకోకండి, అది చాలా గొప్ప విషయం. అది మాత్రమే చేయండి అంటే అదేదో చాలా చిన్నదని మాత్రం అనుకోకండి. ఆ న్యూక్లియస్, ఆ మంటని కనుక మీరు అలాగ ఉంచగలిగితే ముందు మీళ్లలో జరుగుతూ ఉండాలి, తర్వాత తెలిసిన వాళ్ళ ఇళ్లలో జరుగుతూ ఉండాలి. మీళ్లలో చేసుకోవటం అంటే మీకు తెలిసిన వాళ్ళ ఇళ్లలో ఇది చేయించటం అనేది కార్యక్రమం మీకు చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు మీళ్లలో చేస్తూ కూర్చుంటే 10 మందికి వెళ్ళదు అది. అంటే మీరు మీళ్లలో చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి, ఎంతమంది చేత మీరు చేయించగలిగితే అంతమంది చేత ఈ గాయత్రి లలిత భాగవత విశ్వ ఏకీకరణ యజ్ఞాన్ని చేయించండి. అది ఒక ప్రోగ్రామ్. రెండో ప్రోగ్రామ్ ఏంటి, సాయి చరిత్ర పారాయణలు కానీ మహాలక్ష్మి సాధనలు కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ చేత చేయించవచ్చు. ఇవన్నీ మీరు చేయిస్తూనే ఉన్నారు ఈ మధ్యకాలంలో, ఇవేం కొత్తవి ఏం చెప్పకుండా. వీటికి 4 కొత్తవి కలిపాను నేను. ఇంకా 4 రామాయణం, మహాభారతం, మహాభాగవతం, గాయత్రి సావిత్రి కుండలిని క్లాసెస్. దీనిలోనే అంతర్భాగంగా పతంజలి యోగ సూత్రాలు రావచ్చు, కుండలిని దాంట్లోనే ఇవన్నీ వస్తాయి. అదంతా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఇంకా మనం జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమాల మీద ఆధారపడి ఉంటుంది. ఇదంతా కాకుండా కొంతమంది వ్యక్తులు రాజకీయ యజ్ఞం మేము చేస్తాము అని ముందుకొచ్చారు. అది నా ప్రణాళికలో భాగం కాదు, కానీ గురువుల ప్రణాళికలో ఖచ్చితంగా అది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహించబోతోంది. ఏమిటది రాజకీయ యజ్ఞంలో? భారతదేశానికి సమర్థవంతమైనటువంటి నేతృత్వం ఇవ్వగలిగే వ్యక్తుల్ని ఒకచోట చేర్చుట. గాయత్రి యజ్ఞముతో గురుదేవులు తమ పూర్వజన్మతో ఇదివరకు జన్మలలో పనిచేసిన వాళ్ళని ఎలాగ చేర్చుకున్నారో రాజసూయ యజ్ఞము ద్వారా మనము భారతదేశ రాజనీతిక మార్పుకి కోసం పుట్టినటువంటి ఆత్మలను అవి ఇప్పుడు దారి మర్చిపోయాయి. ఎందుకంటే శరీరం మారినప్పుడు మన లక్ష్యం మర్చిపోతాం, శ్రీరామ్ శర్మ ఆచార్యకే గుర్తు లేదు తన 16 ఏట వరకు ఆయన ఎందుకు కుట్టాడు. మామూలు వ్యక్తి కాదుగా ఆయన, శ్రీరామకృష్ణ పరమహంస లెవెల్ వ్యక్తి. మళ్ళీ శరీరం మార్చేశారు కదా, మర్చిపోయాడు. మళ్ళా ఆయన గురువు వచ్చి కొట్టి తొట్టి, నాయన నువ్వు దీనికోసం వచ్చావంటే ఇదేదో భూతం పిశాచం అనుకున్నాడు ఆయన తన గురువుని. తర్వాత సరే లైన్ లో పడ్డాడు, అది వేరే విషయం. అదేవిధంగా ఈనాడు ఉన్నటువంటి ఏ వయస్సులో ఉన్నవాళ్ళైనా రాజ్య నైతికమైనటువంటి లక్ష్యంతో పుట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసి మర్చిపోయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళని నిద్ర లేపటం కేవలము యజ్ఞము ద్వారానే సంభవించండి. యజ్ఞము సబ్ కాన్షియస్నెస్ వచ్చేస్తుంది. ఇంకా రాజస్వ యజ్ఞాన్ని కూడా ఒక రూపకల్పన చేద్దాము అని ఉన్నది, కానీ ఎన్నం చేయగలను నేను అంచేత రాజనీతిక రాజస్వ యజ్ఞానికి మాత్రము నేను ఏ బాధ్యత తీసుకోవటం లేదు. కానీ ఎవరైనా తీసుకుంటే మార్గదర్శనం మాత్రం ఖచ్చితంగా చేస్తాను, అది చెప్పడానికి సంబంధం నేను. దాని తర్వాత ఇంకొకటి ఏంటి నేను చూశాను అంటే, చాలా సార్లు నా జీవితము ఇతరుల ఆలోచనల మీద జరిగింది. ఇన్నాళ్ళు కూడా, ఈ క్షణం వరకు కూడా. అంటే అది ఎవరిని నేను తప్పు పట్టుకోవటంలే, నా జీవితమే నేను అలా మలుచుకున్నాను. ఏమని మలుచుకున్నాను అంటే, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్, ప్రకృతి ఎప్పుడో కరెక్ట్ చేస్తుంది, నేను ఎందుకు నిర్ణయించుకోవాలి, ప్రకృతి ఏం చేస్తే అది రైట్ అన్నది. కానీ యోగ విద్యలో ఫస్ట్ లైన్ ఏం చెప్తుంది అంటే, పరిణామ క్రమాన్ని నీ చేతిలోకి తీసుకోవాలి నువ్వు. కానీ అది నాకు పెద్దగా రుచించలేదు. ఇంకేంటే నా వే ఆఫ్ లైఫ్ అసలు ఇదేమీ కాదు అని మీతో చాలా సార్లు చెప్పాను. ఈ పని చేయటానికి మాత్రం నేను పుట్టలేదు. కానీ నేను ఏ పని చేయటానికి పుట్టానో ఆ పని చేయనివ్వటానికి తగిన వనరులు ఏర్పడలేదు. పరిస్థితులు మీది కాదు, భారతదేశ పరిస్థితులే దానికి అనుగుణంగా లేవు. ఎందుకు ఇది చెప్తున్నాను మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంచేత ఇప్పుడు ఇంకా మీ ఇష్టారాజ్యంగా ఏమీ జరగదు, నా ఇష్టారాజ్యంగా జరుగుతుంది. మీ ఇంటికి వచ్చినా నా ఇంటికి వచ్చినా ఎవరింటికి వచ్చినా ఇందుకు వస్తాను నేను అంటే నా కార్యక్రమాల కోసం వస్తాను, మీరు పిలిచానని కాదు. చాలా అర్థమవుతుందా? కానీ నా కోసం వస్తారు, స్వార్థమే. ఇంకేట మీకు కుటుంబంలో పనుంది, మీ ఇంట్లో ఏదో పనుంది, మీ వాళ్ళు ఇలా జీవిస్తున్నారు, మీరు ఇలా ఉండకూడదు, మీరు ఇలా ఉండాలి, ఒప్పుకోండి. ఖచ్చితంగా ఏదైనా ఒక ఇల్లు కానీ ఒక వెహికల్ కానీ ఒకటి ఉంటే అది అందరిది. ఒకళ్ళ సుఖం కోసం కాదు వెహికల్స్ ఉండేవి. వెహికల్స్ ఎందుకుంటాయి? కొంతమంది వ్యక్తులు కలిసి ఒక చోటకి వెళ్ళటానికి ఉంటాయి. జాగా లేకపోతే బస్సులో వాటిలో ఏం చేస్తున్నాం? ఇంకో బస్సులో ఎక్కుతున్నాం, అందులోనే ఎక్కిపోతున్నాం. అర్థమవుతుంది కదా ఏం చేస్తున్నాం? చాలా స్పష్టంగా మీకు ఆ మార్పులు అర్థం కాకపోతే నేను చెప్పి చేయిస్తా. చెప్పినా వినకపోతే నేనేం చేయాలి అనేది ఐఎమ్ నాట్ ఏ రౌడీ. ఇంకట ద ఓన్లీ వే అవైలబుల్ ఫర్ మీ ఇస్ టు గో మై వే. దానికి ఈరోజే నేను ఎక్కుతూ చెప్పాను దానిలో. దానికి రియాక్షన్ మాత్రం మీరు అద్భుతంగా ఇచ్చారు. చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమం కూడా, ఈ టైం అప్పుడు జరగటం అనేది. ఖచ్చితంగా మన ఆత్మలకి మధ్య గ్యారంటీగా ఏదో సంబంధమే ఉండి ఉంటుంది. కానీ ఉంది అనుకుంటే ఏం లాభం? గాయత్రి పరివారంలో ఉన్నాము అంటే గ్యారంటీగా శ్రీరామ శర్మ ఆచార్యతో మనకి జన్మ జన్మల బంధం ఉంది. ఏం చేశాం ఆయన, ఏం చేశాం? 4 యజ్ఞాలు చేశాం. ఏదైనా ఒక పరివారాన్ని ఏర్పాటు చేయగలిగామా? ఒక సంస్థని ఏర్పాటు చేయగలిగామా? 22 ఏళ్ల బట్టి ఆ మహావ్యక్తి యొక్క శిష్యులుగా చెప్పుకుంటూ మనం సంపాదించింది ఏంటి? అనాలిసిస్ చేసుకోవాలి కదా. కారణాలు అనవసరం. యుద్ధం ఓడిపోయాక నువ్వు కారణాలు ఎంత ఉచితమైనవి చెప్పినా నువ్వు బానిసవే. ఈ కారణాల వల్ల ఓడిపోయావండి అంటే ఏం లాభం? కొంచెం దాన్ని మనసులో ఉంచుకుని ఇంకా కార్యక్రమాలన్నీ ఎలా జరగాలి అంటే, నేను ఎటు నుంచి అయినా వెళ్తూ ఉంటే అటువైపు ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి, వెళ్ళటమే కాకుండా అక్కడ కార్యక్రమాలు జరగాలి. కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మీరు టైం గ్యాప్ కరెక్ట్ గా సర్దుకోగలగాలి. అలా అని చెప్పి ఒక గంట గ్యాప్ ఇచ్చుకుందాం చూడండి మీ అంత తెలివైన వాళ్ళం అంటే మీరు మిలిటరీ వాళ్ళు కాదు. మిలిటరీ ప్రెసిషన్ అంటాం కదా, మిలిటరీ వాళ్ళు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు, ఈ ట్రూపు అన్ని నిమిషాలకి అక్కడికి వెళ్తే ఖచ్చితంగా అక్కడి నుంచి ఇంకో ట్రూపు అన్ని నిమిషాలకి అక్కడ చేరుకోవాలి. చేరుకోకపోతే యుద్ధం పడిపోతాం. బాహ్య జగత్తులో అయితే మీరు కారణాలు చెప్పేస్తారు, మేము ఉందన్నీ ఇక్కడ ట్రాక్ బ్లాక్ అయింది రాలేకపోయాం. ఇంకా మీరు ఎలాగ ప్రణాళిక వేస్తారో అన్నది నాకు తెలియదు. ఇంకేదంటే ఇంత చెప్పినా కూడా హ్యాబిట్స్ డై హార్డ్, అలవాటు అంత ఈజీగా పోదు. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనే నా మాట ఇంకా నా దురలో అలా మోగుతూనే ఉంటుంది. కనుక మీకు అప్పచెప్తున్నా నా బాధ్యత, అంటే నా బలహీనత అది. కానీ ఆ బలహీనత రేపు ఇంకొక్కరోజే ఉంచుకుంటాను నేను, రేపు ఒక్కరోజే. నేను కోరుకునేది ఏంటి అంటే మీ ఇంటికి వస్తున్నానా నా ఇంటికి వస్తున్నానా అన్నది అనవసరం. ఈ కార్యక్రమాలకి మీరు మార్గదర్శకంగా ఎలా ఉండగలరు, కార్యక్రమాలు అర్థమే కదా. నాకు రామాయణం చెప్పాలనుంది, మహాభారతం చెప్పాలనుంది, మహాభాగవతం చెప్పాలనుంది, గాయత్రి లలిత సావిత్రి కుండలని చెప్పాలనుంది. సైన్స్గా అంటే ఏంటి, ఇవాళ క్లాస్ చెప్పాక నెక్స్ట్ మంత్ దాని హయ్యర్ క్లాస్ చెప్పాలి. ఎలా ఏం చేయాలి, నా దగ్గర ప్రణాళిక లేదు కానీ క్లాసెస్ చెప్పేస్తున్నాను నేను. మహాభాగవతం క్లాసెస్ హైదరాబాద్లో చెప్పాను, ఇంకా రెండు మూడు చోట్ల చెప్పాను నేను, ఇప్పుడు ఒంగోలులో చెప్తున్నాను. ఇక్కడ కుండలిని క్లాసెస్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ మంత్ రామనవమికి ముందు 9 రోజులు రామాయణం చెప్పాలనుంది. కానీ దానికి ఒక కండిషన్ పెట్టుకున్నాను నేను. ఈ 22 ఏళ్ల పాటు నేను సాధించింది ఏంటి అన్నది అప్పుడు తేలుతున్నాడు. 100 మందితో విశేషమైనటువంటి అర్హత కలిగినటువంటి వ్యక్తులు అక్కడికి రావాలి. అది మీకు నేను ఇస్తున్నటువంటి ఒక పరీక్ష. ఆ క్యాంప్ ఆర్గనైజ్ అవ్వకపోతే నేను మీతో మాట్లాడుతూనే ఉంటాను కానీ మీ మీద ఇంకా ఆధారపడను. అది ఎందుకు స్పష్టంగా చెప్పుకోవాల్సి వస్తే కోపంతో చెప్పటం, కోపం మీ మీద కోపం తెచ్చుకునే హక్కు నాకే ఉంది. కానీ నా గురువుకి నేను జవాబు చెప్పుకోలేనటువంటి స్థితిలో పడుతున్నానా అనిపిస్తుంది. ఏంటి నువ్వు చేసింది, వాళ్ళతో కబుర్లు చెప్పి పిలుచున్నావు వాళ్ళని, ఇంటికి నువ్వేం చేసావు ఆయన అడిగితే నేనేం చెప్పగలను. కనీసం ఈ 4-5 సంవత్సరాలలో ఇదిగో బాబు వాళ్ళు చేసినా చేయకపోయినా నా సొంత ప్రయత్నం ఇది, ఈ ప్రయత్నం మీద నేను అవరి మీద ఆధారపడలేదు అని చెప్పగలగాలి. కానీ అది ఎప్పుడు అంటే మీరు ఇది చేయలేకపోతే. ఆశలున్నాయి నాకు మీరు చేయగలరని, ఎలా చేస్తారో అన్నది ఆలోచించుకోండి. దయచేసి నా ప్రోగ్రామ్ని మీ ఇంటి పరిస్థితులు మీ పరిస్థితులకి అనుగుణంగా దయచేసి మార్చకండి. మీకు కుటుంబంలో పనులుంటే మీ పనులు మీరు చేసుకోండి, నన్ను ఎందుకు దాంట్లో ఎదిగిస్తారు. ఇది అర్థమవుతుందా, చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఇంకా స్పష్టంగా చెప్పాలా. మీ కుటుంబాలలో ఉన్నటువంటి టైం టేబుల్స్లో నన్ను ఎరికించకండి. నా హ్యావ్ మై వర్క్. మీ కుటుంబానికి వచ్చి నేను ఏం చేసేది అక్కడ కూర్చుని, మీరు సేవలు చేస్తున్నారు ఆ సేవలు కూడా చేయటం కరెక్ట్గా రాదు. ఇచ్చిన పెద్ద కూడా ఏంటి అంటే మీ ఉద్దేశంలో మీరు సేవలు చేస్తున్నారు కానీ ఆ సేవలు అదే ఇప్పుడు అరవింద భారతదేశ స్వాతంత్రం కోసం ఏడ్చినట్టే ఉంటుంది అంతా కూడా. ఎందుకుంటుంది అంటే ఎందుకు చేస్తున్నామో అని తెలియదు, ఎవరికి చేస్తున్నామో తెలియదు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో, ఏ వ్యక్తితో మాట్లాడుతున్నారో, అసలు ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో, ఆ వ్యక్తి ఎవరి యొక్క వ్యక్తో మీకు తెలియదు. మీరు తెలుసునని మాత్రం అనుకోకండి, మీకు తెలియదు, తెలియ తెలుసుకోవడానికి ప్రయత్నించకండి. అంటే ఇఫ్ యూ కెన్ గెస్ ఇట్ దెన్ నన్ను పంపించిన వాళ్ళు పరమ ఫుల్స్ అయి ఉంటారు. మీరు అంత ఈజీగా గెస్ చేసేసుకోగలిగితే, మీరే చాలాసార్లు చెప్పారు కదా, అంటే మీ ఉద్దేశం మిలిటరీ సీక్రెట్స్ ఓపెన్గా చెప్పేస్తారనా, చెప్పినవన్నీ ఎలా ఉంటాయి, ఖచ్చితంగా మిస్లీడింగ్గా ఉంటాయి. మీకు తెలియదు, యూ డోంట్ నో. ఇంత మీరు దాని గురించి తిట్టివాడేలాగా ప్రయత్నించకండి. మీరు చేయదలుచుకుంటే మీ జీవితాలు గురువులకి ఇచ్చేయండి. చాలా జన్మలు మనం బతికాం, ఇప్పుడు కూడా మనం చాలా సంవత్సరాలు వేస్ట్ చేసేసాం. ఏమనుభవించాం, ఏమనుభవిస్తాం, ఇంకా ఏమనుభవించాలి? మరి ఆ సాహసం ఉన్నదా? ఉంటే మీరు చేస్తున్నటువంటి పని గురువులు అడిగింది కాదు అని ఎందుకు నేను చెప్పగలను? వాళ్ళ గురించి నేను చదివాను, చదవటమే కాకుండా వాళ్ళు నాకు చాలా దగ్గర వాళ్ళు. ఐ నో దేర్ హార్ట్స్, ఐ నో దెమ్ ఇన్ అండ్ అవుట్. మరి మీరు అంత గొప్పవాళ్ళు అయి ఉంటే యుద్ధం చేయదలుచుకున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒక చోట యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు మీరేం చేయాలి? ఓపెన్ అయినా తెలుసాను, మీకు తెలుసు మేము ఇది చెయ్యాలి అని మీకు తెలిస్తే నేను మీకు ఇది సలహాగా ఇవ్వటం లేదు. మీరు నిజంగా మీకు ఇది చెయ్యాలి అని మీకు తెలిసింది అంటే డోంట్ స్లీప్, ఓపెన్ అయినా తెలుసాను, ఇంకో చోట యుద్ధం చేయండి. క్లియర్? జై గురుదేవ్.